కాలంలో ఉండే చెంచుల నాయకుడు, ఆ రోజుల్లో ఉండే ఒక బోయి వాళ్ళ నాయకుడు ఒకడు రోజు భక్తితో పూజించేవాడు ఆదిశేషుడు అంటే చాలా అభిమానంతో. అప్పుడు ఆదిశేషుడు, నీకేం వరం కావాలి అంటే, నాకు కడుపున పుట్టిన పిల్లల మీద కోరిక లేదు, నీ వంశంలో పుట్టిన ఎవరైనా ఒక పిల్లనో పిల్లలాడో మాకు ఇస్తే మేము పెంచుకుని తద్వారా మోక్షం పొందుతాం అన్నాడు. భవిష్యత్తులో నా కుమారుడికి ఒక కూతురు పుడుతుంది, ఆ కూతుర్ని నీకు ఇస్తానన్నాడు ఆయన. అందుకని కుముదుడనే తన కొడుకుని పిలిచి, కుముద నాకు భక్తుడు ఉన్నాడు ఇక్కడ, వాడు ఈ శ్రీశైలారణ్య ప్రాంతాలలో నాయకుడిగా ఉన్నాడు, ఆటవిక నాయకుడిగా, వాడికి నీ కూతుర్నిచ్చే అన్నాడు. ఆ విధంగా కుముదుడు కూతురు వల్లీదేవిని ఆ ఆటవిక నాయకుడు, చెంచు నాయకుడు బోయవాళ్ళ రాజు గారు పెంచుకున్నాడు. అమ్మాయి చాలా అందంగా ఉండేది. చెంచులు సహజంగా ఎలా ఉంటారు ఆ రోజుల్లో, ఇప్పుడంటే మారిపోయారండి వాళ్ళు, ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు. పూర్వం పూసలు వేసుకుని, చర్మాలు కట్టుకుని, నారవస్త్రాలు కట్టుకుని, ఈ తల చుట్టూ ఒకనొక గొడ్డ కట్టుకుని, ఈకలు కట్టుకుని, కుర్రోహ కుర్రం తిరిగేవారు వాళ్ళు. అలా తిరుగుతున్న ఈ అమ్మాయిని కుమారస్వామి చూశాడు ఒక రోజున, ఆశ్చర్యపోయాడు. అసాధారణ సౌందర్యం అది. అందుకని వెంటనే దగ్గరికి వెళ్ళి, కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా అన్నాడు. ఓ శుభప్రదమైన చరిత్ర కలిగిన దానా, ఓ అందగత్తే, ఓ సుందరి, నువ్వెవరివి? దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, ఎవరివి అన్నాడు. అప్పుడు ఆవిడ, ఇక్కడున్న చెంచు వాళ్ళ నాయకుడు ఒకడు ఉన్నాడండి, ఆ చెంచు నాయకుడికి నేను కూతురునండి, నా పేరు వల్లండి అంది. ఈ అమ్మాయి చెంచు వాళ్ళ పిల్ల అయితే ఇంత అందంగా ఎలా ఉంటుంది, ఉంటే ఉందిలే, ఎవరైతేనే ఈమె మీద నాకు మనస్సు లగ్నమైంది, ఈమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆయన. వెంటనే నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆటవిక రాజా, నన్ను కుమారుడు అంటారు, నా తల్లిదండ్రుల ప్రసక్తి నీకు అనవసరం, నాకు నీ కూతురు నచ్చింది, నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు. నువ్వెవరివో, నీ వంశం ఏమిటో చెప్పకపోతే పిల్లనిచ్చి ఎలా పెళ్లి చేస్తానని అడిగిన. ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా పట్టింపు ఎక్కువ ఉండేది. మేము ఎంత పోయేవాళ్ళమైనా మాకు కూడా నియమాలు ఉన్నాయి, ఆటవికులకి మాత్రమే ఇచ్చి పెళ్లి చెయ్యాలని నాకు నియమం అన్నాడు. అయితే ఓ పని చేస్తాను, మీరు ఆటవికులకు మాత్రమే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు, నేను కూడా మీ జాతిలో కలిసిపోతాను, నాకు కూడా మీ ఆటవికులకి వేసేటటువంటి దుస్తులు వేసేయండి, ఏకలు తగిలించండి, నెత్తి చుట్టూ గుడ్డ కట్టండి, కోయి వాళ్ళగా నాకు ధనుర్బాణాలు ఇవ్వండి, మీ జాతిలో కలిసిపోతానన్నాడు ఆయన. పిల్ల కోసం, కాబోయే భార్య కోసం జాతిని మార్చుకునే అధికారం మగవాడికి మాత్రం ఉంది అన్నారు అప్పటి నుంచి. అందుకని కుమారస్వామి వారు కూడా కాసేపు చెంచు వాళ్ళలో కలిసిపోయాడు. ఇంకొక నియమం అన్నట్ట నాయకుడు. ఏమిటా నియమం? మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదు, నువ్వు మా జాతిలో కలిసావు కనుక. కానీ అదేమిటయ్యా, నీ కోసం నా జాతినే మార్చుకుంటే ఇంకా కానీ అంటావంటే, మరి మా అమ్మాయిని కూడా అడగాలి కదండి, మా అమ్మాయికి నువ్వు ఇష్టమో లేదో అడిగి ఆవిడ ఒప్పుకుంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానన్నాడు. కన్యని అడగకుండా చేయకూడదు అదొక నియమం మాకు అనగానే, సరే అడగమన్నాడు. అమ్మాయి, ఇతడు ఎవడో మనం అంటే ఇష్టపడుతున్నాడు, నువ్వు తన భార్య కావాలని కోరుతున్నాడు, నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తామనుకుంటున్నాను, నీకు అతను ఇష్టడా కాదా, కుండ మొదలు కొట్టినట్టు నిజం చెప్పు అన్నాడు నాయకుడు. మళ్ళీ ఆవిడేమంది, ఆయన అంటే ఇష్టమేనండి, కానీ నాకు ఒక నియమం ఉందండి. అది బావిదారి నియమాలు, ఇది ఎక్కడ పడవరా బాబు, ఎక్కడైనా మగ పెళ్లి వారు పెట్టాలి, ఇక్కడ ఆడపిల్ల దగ్గర నుంచి వస్తున్నాయి. ఇప్పుడు కలియుగంలో అలాగే మారిపోయింది. అంచేత అబ్బాయిల మీద చాలా నిఘాలు పెడుతున్నారు ఆడపిల్లలు, ఆ మాత్రం ధైర్యం ఉండాలండి. అదంతా వల్లీ దేవత అందించినటువంటి మంచి ఉత్సాహం. ఏమిటన్నాడు ఈయన, నేను కుముదుడి కూతుర్ని, ఆదిశేషుడి మనువరాల్ని. మీకు చూడండి, శివపురాణంలో ఉన్నమాటే చెబుతున్నాను, అంటే శ్లోకాలకి కొంచెం వ్యాఖ్య మేము ఎక్కువ చేస్తాం అంతే తప్ప. కాబట్టి మాది నాగజాతి, పెంపుడు కూతుర్ని గనక ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు ఆటవికుడు అయ్యావు, మా వంశం ప్రకారం నువ్వు పాము అయ్యి మా దగ్గరకు వస్తే నేను పెళ్లి చేసుకుంటాను. అందుకని కుమారస్వామి ఏం చేశాడు, సర్పాకారం ధరించాడు. అదన్నమాట సుబ్రహ్మణ్య స్వామి అనే పేరుతో ఆయన వెలిసిన అసలు కథ మీకు. అందుకే ఎప్పటికి కూడా తమిళనాడులో ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టుకంతా నాయనార్ల కథల్లో, తమిళ పురాణంలో ఉంటుంది. వీరశైవ మతం బసవేశ్వరుడి కాలంలో, విజృంభించిన కాలంలో కర్ణాటకలో కూడా వీటి గురించి ఎన్నెన్నో కథలున్నాయి. వాటన్నిటి క్రోడీకరించి చదువుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని పురాణాలు, ఉప పురాణాలలో లైంగము అనేటి లింగ సంబంధమైన ఒక పురాణం ఉన్నది, అందులో కూడా కుమారస్వామి కేవలం వల్లి కోసం ఆవిడ, మేము నాగజాతి
జాతి వాళ్ళ నాగుడు అయితే నువ్వు పాము అయితే నేను పెళ్లి చేసుకుంటాను అనగానే టక్కన సర్పరూపం ధరించాడు. సర్పరూపంలో కూడా ఆరు ముఖాలతోటే ఆరు పడగలున్న పావుగానే మారాడు. ఆవిడ కూడా ఆడపావుగా మారింది. అప్పుడు వారిద్దరికి చెంచు నాయకుడు పెళ్లి చేశాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ జంటగా కలిసి ఉండడం వల్ల వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క ప్రతిష్ట ఎప్పుడైనా జంటగా చేయడం మొదలుపెట్టారు అన్నమాట. జంట పాముల్ని పూజించడం అనేది అప్పటి నుంచి మొదలయ్యింది. కుమారస్వామి ఈ పెళ్ళంతా ఈ జ్యోతి రూపంలో అయ్యవారు అమ్మవారు చూశారు. పెళ్ళయ్యిందిగా, పెళ్ళవగానే ఏమండి మీ అమ్మగారిని నాన్నగారిని చూచి వారి ఆశీర్వచనం పొందుదామండి అంది అమ్మాయి. అప్పుడు ఆయన కోపం కాస్త తగ్గి, తగ్గడం ఏమిటి మన కోసం, మా అమ్మగారు నాన్నగారు ఎక్కడికి వెళ్తారు, నేను పార్వతీ పరమేశ్వరుల పుత్రుణ్ణి కుమారుణ్ణి స్వయంగా అనగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆది దంపతుల కుమారుడు నాకు భర్త అయ్యాడా, నా జన్మ ధన్యమయ్యిందంది. మరి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దాం వెడదామంటే ఇంతకాలం ముసలివాళ్ళ రూపంలో ఉండి నన్ను చూసిన వాళ్ళు వాళ్లే, ఆ తర్వాత నేను ఎక్కడ అలుగుతానోనని జ్యోతి రూపంలో పైనుంచి మనల్ని చూస్తున్నారు అని వెంటనే ఆది దంపతుల్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. వాళ్ళు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు అర్ధనారీశ్వరులుగా. ఈ ఇద్దరు నమస్కరించారు, వారు ఆశీర్వదించారు, కొడుకు పెళ్లి కళ్ళారా చూశారు. అప్పుడు వల్లి సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఆయన్ని, స్వామి మా కోసం దర్శనమిచ్చావు, ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎంతోమంది వస్తారు, పుణ్యాత్ములు వస్తారు పాపాత్ములు వస్తారు, పుణ్యాత్ములు మరింత పుణ్యం సంపాదించాలి, ఏ పాపం చేసినా వాళ్ళ పాపం నీ దర్శనం వల్ల తొలగాలి. అగ్ని ఎటువంటిది, అగ్నిలో పడగానే ఎంత దరిద్రపు వస్తువైనా శుద్ధి అయిపోతుంది, బంగారానికి కూడా శుద్ధి ఇచ్చే శక్తి ఒక అగ్నికి ఉంది, శవాన్ని కూడా తగలబెట్టి శివం చేసే శక్తి ఒక్క అగ్నికే ఉంది. అంచేత అగ్నిస్తంభ రూపంతో జ్యోతిర్లింగ రూపంతో కలియుగాంతం వరకు ఈ ప్రాంతంలో కొలువై వచ్చే భక్తుల్ని అనుగ్రహించు అని కోరింది ఆవిడ. తక్షణం స్వామివారు జ్యోతిర్లింగ రూపంతో ఇక్కడ ఉన్నాడు. అదిగో ఆనాడు ఎప్పుడో కృతయుగంలో తారకాసుర సంహారానంతరం కుమారస్వామి అలిగి రావడం, కుమారస్వామి కళ్యాణం అవ్వడం, అప్పుడు ఆ దంపతుల కోరిక మీద, ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఋషుల కోరిక మీద ఆయన మల్లికార్జునుడు అనే పేరుతోటి జ్యోతిర్లింగంగా వెలిశాడు అని శివపురాణంలో మల్లికార్జున జ్యోతిర్లింగం మహిమ చెబుతున్నది. జ్యోతి చిన్నదిగా ఉంటుంది, ఆ జ్యోతి ఎంత ఉంది మీకు, అందుకే లింగం కూడా చిన్న లింగం. మిగతా జ్యోతిర్లింగాల కంటే ఈ జ్యోతిర్లింగం కొంచెం చిన్నగా ఉండడానికి అసలు కారణం ఇది. మిగతా అన్నిటిలోనూ జ్యోతి ఉన్నది, కానీ ఈయన కొడుకుని చూడడానికి చిన్న మిడుకు మిడుకుమంటున్న దీపంలో ఉండడం వల్ల లింగము కూడా చాలా చిన్నదిగా ఉంది. అనాదిగా యుగ యుగాలుగా ఎందరినో తరిస్తున్న చిన్న దీపం అది. దీపం చిన్నదైనా కాంతి పెద్దది. ఈ చిన్న దీపంతో సమస్త లోకాలని వెలిగించవచ్చు. అలాగే స్వామివారు కూడా, నేను చిన్నగా ఉంటాను, అణువు కంటే అణువుని, కానీ మహత్తంతా వ్యాపిస్తాను, నా శక్తి ఎంత స్వల్పమైతే అంత అధికంగా ఉంటుంది అని లోకానికి చెప్పడానికి, అణువు ఎంత ఉంది ఎంత ఉంది అది బాంబు రూపంలో పేల్చండి లోకాలే నాశనం అవుతాయి, దాన్ని ఇంకో రకంగా వినియోగించండి లోక శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. అలాగే స్వామివారు కూడా, పాపాత్ములు నా దగ్గరకు వస్తే వాళ్ళని భస్మం చేస్తాను, వాళ్ళల్లో ఉన్న పాపాలను తొలగించి వారిని అనుగ్రహిస్తాను, పుణ్యాత్ములు వస్తే శాశ్వతంగా నా లోకానికి పట్టుకెడతాను అని చెప్పడానికి జ్యోతిర్లింగ రూపంలో సూక్ష్మ రూపంతో వెలిశాడు. అమ్మవారు ఆయన కంటే కొంచెం ఉచ్చ స్థితిలో, అది అరుణాసురుణ్ణి చంపిన ఆ భ్రామరీ రూపంతో ఇక్కడ వెలిసింది. ఆవిడ గుజ్జు రూపమే. అయ్యవారు ఒక చిన్న మాట ఇచ్చాడు, ఏమనో తెలుసా, పార్వతి నేనుంటాను నా పక్కనే నువ్వు కూడా ఉంటావా అన్నాడు. అప్పుడు ఆవిడ, స్వామి ముందు మీరు వచ్చారు, మీ వెనక నేను వచ్చాను, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని శాస్త్రం, ముందు వచ్చిన మీకంటే వెనక వచ్చిన నేను కొంచెం ఉన్నత స్థితిలో ఉండి ప్రజలను అనుగ్రహించే భాగ్యం నాకు ఇవ్వండి అంది ఆవిడ. అందుకని చాలామంది అడుగుతారు, స్వామివారి కంటే అమ్మవారి ఎత్తులో ఉందంటే ఎక్కడైనా భార్య కింద ఉంటుంది కదా, ఆవిడ పైన ఉండడం ఏమిటని. ఇది కూడా మనకి సౌర పురాణంలో చెప్పారు సుస్పష్టంగా, అమ్మవారి కోరిక వల్ల అందులో శక్తి కనుక
ముందు నేను వచ్చాను తర్వాత నువ్వు వచ్చావు కనుక ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడినట్టుగా నువ్వు వెనకే ఉండు లోకాలను అనుగ్రహించు అన్నాడు. అమ్మకి ఇచ్చిన వరం వల్ల అమ్మవారు కొంచెం ఉన్నత స్థితిలో ఉండడానికి గల కారణం, అయ్యవారి కంటే అమ్మవారి రూపం కొంచెం ఎక్కువగా ఉండడానికి కూడా కారణం అదన్నమాట. ఈ విధంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు మన భాగ్యవశాత్తు ఈ ప్రాంతంలో వెలిశారు. మీకు ఒక చిన్న రహస్యం చెప్పాలి ఇక్కడ. నేను ఎందుకు ప్రతి సంవత్సరం రహస్యంగా వచ్చేవాడిని, ఈ సంవత్సరం కొంచెం పబ్లిక్ అయ్యాను కానీ లాస్ట్ ఇయర్ ఒక్కటి సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం వచ్చేవాడిని. అంతపూర్వం ఓసారి మార్కండేయ శాస్త్రి గారు వారి సతీమణి లోపలికి తీసుకెళ్లారు, మీలాంటి పుణ్యాత్ములు చూసినప్పుడు గుర్తుపెట్టి దర్శనం చేయించేవారు, రహస్యంగా పోయేవాడిని. కానీ ఈ మధ్యకాలంలో ప్రవచనం చెయ్యి అని స్వామివారు ఆదేశించారు. కానీ నేను ఏ ప్రయత్నం చేయకుండానే ప్రవచనం చేసే భాగ్యం ఇలా విచిత్రంగా వచ్చింది. ఇది జ్యోతిర్లింగం యొక్క మహిమ అండి. దీనికి గల ఒక అద్భుత కారణం, ఇంకా శ్రీశైల మహిమలు ఎన్నో తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్పాలి ఇక్కడ. మా నాన్నగారు వద్దిపర్తి చలపతిరావు గారు 1916 పుట్టి తన 11 వయస్సులో అంటే 1927 కాశీ వెళ్ళి అక్కడే చదువుకుని అక్కడే ఎంఏ చదువుకుని దాదాపు ఒక 10-11 అక్కడ ఉండిపోయి, ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో శవాలు కాలుస్తూ ఉంటే హరిశ్చంద్ర ఘాట్లో శవాల వెలుతుల్లో సంస్కృతం చదువుకున్నారు. భాష్యాంత వ్యాకరణం 8 భాషలు చదువుకున్న మహాపండితుడే. ఇంకా సంస్కృతం అంటే అయింది. ఆయన కాశీఖండం తెగ చెప్పేవారు మాకు పిల్లలకి చిన్నప్పుడు. నేను ఆ కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్ర ఈ శ్రీశైలం రావడం, ఇక్కడున్న ఆటవికులు చెంచువాళ్ళంతా సిద్ధయోగులు, ఇక్కడున్న రాళ్ళన్నీ సిద్ధలింగాలు అని చెప్పడం ఇవన్నీ వినేవాడిని. అప్పుడు నా వయస్సు 8. వెంటనే నాకు మా నాన్నగారు చిన్నప్పుడు ఇంటిలో చెప్పకుండా పారిపోయి కాశీ వెళ్ళిపోయి అక్కడ సంస్కృతం చదువుకున్నారు, నేను కూడా అలాగే కాశీ వెళ్ళి సంస్కృతం చదువుకుందామని కోరిక కలిగింది. 8 చిన్న లాగు వేసుకుని ఒక చొక్కా వేసుకుని ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి తాడేపల్లిగూడానికి వచ్చిన గణపవరం అనే ఊరు, అక్కడ నుంచి కాశీ వెళ్దాం. కాశీకి వెళ్ళడం ఎలాగా తెలియదుగా నాకు చిన్నపిల్లాన్ని. కానీ ఉత్తరం వైపు ఉత్తర భారత్ ఉంటుందని ఒక ఊహ వచ్చింది. నిలబడి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడు, చేతులు చాచు, కుడివైపు దక్షిణం ఎడంవైపు ఉత్తరం అని చెప్పాడు ఒక మాస్టర్ పాఠం. అందుకని తూర్పు దిక్కును చూసుకున్నాను, ఇలా చేతులు చాచాను, ఇదిగో కుడివైపు దక్షిణం ఎడంవైపు ఉత్తరం, ఎడంవైపు చేపురోలని ఊరుంది, అక్కడికి వచ్చేసాను. అదే కాశీ అనుకుని రాత్రికి రాత్రి తీరా అక్కడికి వస్తే ఒక అయ్యరు గారు ఒక 60 హోటల్ నడిపేవాడు. మంచి విభూతి పెట్టుకుని స్నానం చేసి ఇడ్లీ వేసేవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, మణిగారు మణిగారు మణి మావయ్య గారు, కాశీ ఎంత దూరం అండి అని అడిగా. జాగ్రత్తగా వినవలసిన ఒక అతి రహస్యం, యోగ రహస్యం ఇది. అంటే ఆయన యగాదిగా చూసి, అంటే మా నాన్నగారు తెలుసు కనుక, ఎలా పిచ్చేళ్ళ ఉన్నావు ఒంటరిగా వచ్చేవేట్రా, కాశీ అంటే ఏమనుకుంటున్నావు, విజయవాడ పెడితే ఈ చేపురోలు నుంచి ఏలూరు అక్కడికి 36 అక్కడి నుంచి ఇంకో 64 విజయవాడ, అంటే చేపురోలు నుంచి 100 విజయవాడ, విజయవాడలో రైలు ఎక్కితే 1790 కాశీ వెళ్ళాలంటే అన్నాడు ఆయన. గుండె ఢామ్ అంది, కళ్ళు బైర్లు గమ్మాయి. విజయవాడలో రైలు ఎక్కితేనే 1790 రైల్లో ప్రయాణం అంటే అసలు జీవితంలో నడిచి కాశీ ఏం పెడతాను రా బాబు, ఏ కళ్ళు తిరిగిపోతున్నాయి, జేబులో రూపాయి లేదు, డబ్బులు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళకూడదు, దొంగతనం అన్నారు మా నాన్నగారు, అందుకని ఖాళీ జేబులతో వచ్చాను, దాహం నీరసం, ఎలా ఏమైనా కాశీ వెళ్ళిపోదాం అనుకుని అక్కడే కాశీని మంచినీళ్ళు తాగి ఎలా నడిచానో నాకైతే ఇప్పటికీ నడవటం గురించి ఆలోచన లేదు. అలా పరిగెత్తుకుంటూ చీకటి పడుతున్న సమయానికి విజయవాడకి ముందు నిడమానూరు దగ్గరకు వచ్చాను. ఇంకా అక్కడికి వచ్చాక పూర్తిగా స్పృహ తప్పిపోతూ అలా కళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడు ఒక తమాషా జరిగింది. పూర్వం 4 రిక్షా బళ్ళు లాంటివి ఉండేవి, వాటి మీద అరటిపళ్ళు పెట్టి అమ్ముకునేవారు. అలాంటి ఒక తోపుడు బండి ఉంది. ఆ తోపుడు బండిని ఒక భార్య భర్త, ఇంచుమించు 30 వయస్సు ఉంటుంది భర్త గారికి, భార్యకి కూడా ఇంచుమించు అదే వయస్సు, పక్కన 8 వయస్సు ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. అందరూ విభూతి పెట్టుకున్నారు, హరహర శంభో అని పాడుకుంటూ ఆ రిక్షా బండిని తోపుడు బండి తోసుకెడుతున్నారు వాళ్ళు. ఆ బండికి కింద ఒక వల కట్టబడి ఉంది. ఆ వలలో ఒక్కొక్కటి కొన్ని బొగ్గులు, కొన్ని బియ్యం, పప్పులు, ఉప్పులు ఉన్నాయి. అందులో మంచినీళ్ళు ఉన్నాయి. ఆ బండి తోసుకెడుతున్న వాళ్ళల్లో ఆడావిడ చూసి ఏమండేవాడు ఎవడో పడిపోతున్నాడు చూడండి అది. వెంటనే ఆయన వచ్చి కాసిన నీళ్లు మొహం మీద చల్లి మంచినీళ్ళు పట్టించాడు. కాస్త తేరుకున్నాను. అప్పుడు వాళ్ళు ఎవరు నాయన అని వారు అడిగారు. నేను చెప్పను అన్నాను. చెబితే వెనక్కి పంపేస్తారేమో అని భయం. అందుకని పర్వాలేదు చెప్పంటే ఇంకా తప్పనిసరి వాళ్ళ మొహం చూస్తే కాదని లేక నేను ఇలా ఫలానా ఊరండి శ్రీశైలం మల్లికార్జునుడి యొక్క మహామహిమ గురించి కాశీఖండంలో మా నాన్నగారు చెప్పేవారు. కాశీఖండం విని 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 కాశీలో చదువుకోవాలి, కాశీలో మరణించాలనే కోరిక వచ్చింది, కాబట్టి నేను కాశీ వెడుతున్నాను అన్నాను. వెంటనే వాళ్ళేమన్నారు, ఒరే మీ నాన్నగారు కాశీ గురించి తెగ చెప్పారంటున్నావు కదా, మేమే పిచ్చివాళ్ళం అంటే మాకంటే పిచ్చివాడు నువ్వు ఒకడు ఉన్నావు అని తెలిసింది. మేము మా పిల్లలతోటి శ్రీశైలం కాలినడకన వెళ్ళి దర్శించుకుందామని బయలుదేరాం తోపుడు బండితో, కాబట్టి నువ్వు ఇప్పుడు కాశీ వెళ్ళొద్దు మాతో శ్రీశైలం వచ్చేయి అన్నారు. కాదండి నేను కాశీ వెళ్తాను, ముందు అక్కడి నుంచి తర్వాత వచ్చాక వెళ్తా శ్రీశైలం అన్నాను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ బండి తోసుకుని ఆయన, మీ నాన్నగారు ఏం చెప్పారు, శ్రీశైలం చూడకుండా కాశీ వెళ్ళకూడదని కాశీఖండంలో ఉందని చాలాసార్లు చెప్పారా లేదా అన్నాడు ఆయన. మా నాన్నగారు కాశీఖండంలో ఈ శ్లోకం చెప్పినట్టు నాకు తప్ప రెండో గంటడికి తెలియదు. ఆయనకి ఎలా తెలుసు, అప్పుడు నాకు అది తట్టలేదు. నిజమే కాశీఖండంలో ఏమనుందో తెలుసా, మీరెవరైనా సరాసరి కాశీ వెళ్ళకూడదు. ఎప్పుడైనా కాశీ వెళ్ళాలంటే శ్రీశైల శిఖరం చూసిన తర్వాత మాత్రమే కాశీ వెళ్ళాలి. మన జ్యోతిర్లింగం అంటే అటువంటి అసాధారణ లింగం. అసలు ఎవడైనా యాత్ర చేయాలంటే ఇక్కడ నుంచి మొదలెట్టాలి. ముందు ఇక్కడికి వచ్చి చూడకుండా కాశీ వెడితే సంపూర్ణ ఫలితం రాదు పొమ్మన్నాడు అంతే సుస్పష్టంగా. అది మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు, అప్పుడు అది గుర్తొచ్చి నిజమేనండి అన్నాను. అందువల్ల కిక్కురు మనకుండా మాతో బయలుదేరి శ్రీశైలం వచ్చి కాలినడకన దర్శించుకొని ఆ తర్వాత ఎప్పుడో నువ్వు కాశీ విడదువు కానీ అన్నారు. అనగానే ఎందుకో ఇంకా వాళ్ళని చూస్తే ఏదో తెలియని ఒక ఆనందం కాదని లేకపోయాను. అందులో పిల్లలు కూడా నా వయస్సు వాళ్ళు, సరేలేండి అన్నాను. అయితే ముందు కొంచెం అన్నం తిను, నిన్నటి నుంచి తిండి లేదు కదా అన్నారు వాళ్ళు. అర్ధరాత్రి బయలుదేరాను, అప్పుడే సాయంత్రం అవుతుంది మళ్ళీ వాళ్ళ. అనగానే లేదండి మాకు కొంచెం ఆచారం నియమనిష్టలు ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, మళ్ళీ చచ్చిపోతుంటే నియమాలు ఏమిటి, ఏదో చిన్నపిల్లని ఇట్లా అలా చెప్పారు కనుక మరి తప్పదు అన్నాను. వాళ్ళు నవ్వి నవ్వి పక్కపక్క మేము కూడా స్నానం చేసి మడిగట్టుకునే వండాలి అవాయి తినవాయి అన్నారు. ఇంకా వాళ్ళ మాట కాదనలేక వాళ్ళు పెట్టిన ఇంత అన్నం తిన్నాను. అయ్యా మానవ జీవితంలో అటువంటి మధురమైన ఆహారం మళ్ళీ ఇప్పటి వరకు ఎవరూ పెట్టలేరు. ఇంత దద్యోజనం తింటే శరీరానికి ఎక్కడ లేని బలం, కాంతి, ఆకలి, దాహం నశించిపోయాయి. అమృతాన్నం అంటే ఏమిటో అప్పుడు తెలిసింది. ఆ మహానుభావులు పెట్టిన ఆ ప్రసాదం తిన్నాను. ఇంకా అక్కడి నుంచి దారిలో దుర్గాదేవి దర్శనం, అమ్మవారి దర్శనం, అయ్యవారు మల్లేశ్వరుణ్ణి చూపించారు, త్రిపురాంతకం చూపించారు, ఎలా తీసుకొచ్చారు ఆ బాల్యంలో ఉన్న ఘట్టాలన్నీ ఇంకా కళ్ళ ముందు కనపడుతున్నాయి. చివరికి శిఖరం దగ్గరికి తీసుకొచ్చారు. శిఖరం దగ్గరకు వచ్చాక అప్పట్లో ఇప్పటికి మళ్ళీ పైకి ఇలా ఎక్కడానికి కూడా లేవు. చాలా ఏనాటి మాట, నా 8 ఏళ్ల వయస్సు అంటే నేటికి 41 ఏళ్ల క్రితం మాట చెబుతున్నాను నేను. ఆ నాటికి ఇందులో ఈ వేపిన వాళ్ళు ఎవరు పుట్టే ఉండరు పాపం. అటువంటి రోజులలో ఆ కొండపైకి ఎక్కించారు. ఇక్కడ నుంచి శ్రీశైల శిఖరం చూడాలి. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ నవిద్యతే అన్నది అమ్మ. అలాగేనండి, కొంచెం అస్పష్టంగా కనపడుతోందండి అని తలల పక్కకి తిప్పాను. ఆశ్చర్యం, పక్కకి అలా తల తిప్పగానే అప్పటి వరకు నా పక్కనే ఉన్న ఆ దంపతులు వాళ్ళ పిల్లలు ఎవరు లేరు మాయం. చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేమిట్రా కిందకి మెట్ల మట దిగిపోయారా, లేకపోతే అప్పుడు మెట్లు ఇలా కూడా లేవు, కొంచెం విచిత్రంగా ఉన్నాయి ఎగుడు దిగుడుగా. కింద తోపుడు బండి ఉందా అని కిందకు చూశాను పరిగెత్తుకొచ్చి. చూస్తే బండి లేదు, ఏమీ లేదు, అంత హుడక్కి సెకండ్లో మాయమైపోయారు అన్నమాట. ఒక్క క్షణం లిప్త, అప్పుడు కళ్ళబడి నీళ్లు వచ్చి అసలు విషయం అర్థమైంది. అప్పుడు రాసిన పద్యం, 8 ఏళ్ల వయస్సులో శ్రీశైల శిఖరం దగ్గర నేను కవిని అయ్యాను, అందుకని ఇది గురుస్థానం అన్నాను నేను. నానోము పండి, నానోము పండి, దైవం మానుష రూపేణ అనడి మాట సత్యం వైనది అంబా సాంబులు పూనుకొనుచు అర్థమున పూనుకొనుచు నన్ను అర్థమున రక్షం పన్. ఇది కంటపద్యం, అది కంటపద్యం అని కూడా తెలియదు, నా బంధ నాకేం తెలుసు అప్పుడు చిన్నపిల్లవాడి కదా. నా నోవు పండింది, దేవుడు మనిషి రూపంలో కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తాడని వేదవాక్కు, ఆ దైవం మనుష రూపేణ అనే సత్యం నిజమయ్యింది. అంబా సాంబులు, అమ్మవారు అంబ పార్వతి, అంబయా సహిత సాంబ, అమ్మతో కూడిన వాడు కనుక సాంబుడు అని అర్థం, అర్ధనారీశ్వరుడు. ఆ సాంబుడు అంబ నన్ను ఈ దారిలో ఎక్కడ దారి తప్పుతానో చచ్చిపోతానో అని రక్షించడానికి వచ్చారు. అర్థము అంటే మార్గం అన్నమాట, మార్గంలో నన్ను రక్షించారు. నిజంగా కూడా ఆలోచించండి, ఒక 8 ఏళ్ల కుర్రాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే పొరపాటున ఈ పరమాత్ముడు రక్షించకపోతే ఏ హోటల్లో కప్పులు కడిగేవాడికి వెళ్ళిపోతామో, లేక ఏ ఎత్తుకుపోయేవాడు కాళ్ళు చేతులు విరిచి భిక్షుడిగా పెడతాడో, ఏమైపోతామో చెప్పలేము మనం. ఇంటిలో నుంచి దుస్సాహసంతో బయలుదేరిన నన్ను, కాశీఖండం నమ్ముకుని బయలుదేరిన నన్ను, తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరుల్ని నమ్ముకుని బయలుదేరిన నన్ను మీరు రక్షించారు అని ఏడ్చాను. మామూలు ఏడుపు కాదు, ఎందుకంటే ఒకటి ఆనందం, ఒకటి దుఃఖం. దుఃఖం ఎందుకని, ఇన్ని రోజులు నాతో తిరిగి అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులను గుర్తించలేకపోయాను. వాళ్ళు ఇచ్చిన లాభు చొక్కా కట్టుకున్నాను, అవి వాళ్ళు ఇచ్చారని తెలియలేదు. పక్కనున్న వాళ్ళు కుమారస్వామి గణపతి అని గ్రహించలేకపోయాం. అరే ఎంత దురదృష్టం అని ఏడుపు, అంతలోనే ఆనందం. అంతటి ఆది దంపతులు రక్షించడానికి కంకణం కట్టుకుని ప్రతి వాడిని ఏదో రూపంలో రక్షిస్తారని శాస్త్రాలు చెప్పాయి. ఆ శాస్త్రం ఇవాళ నిజమయ్యింది, చాలు నా జన్మ ధన్యమయ్యింది అని ఆనందం. ఆ ఆనందంతో స్వామి దగ్గరకు వచ్చాను, దర్శనం చేసుకున్నాను, ఆ అమ్మవారిని చూశాను. ఆ తర్వాత హాటకేశ్వరం దగ్గరికి వెళ్ళాను. అక్కడ మంచి పొడుగ్గా ఉన్న ఒక సోలం ధరించిన జటాదోటధారి లింగధారి కనపడ్డాడు, ఒక వీరశైవుడు, ఓ జంగమ దేవర కనపడి ఎంత ఆనందంతో అరుస్తున్నారో చూసారా నాయన, ఇప్పటికి చెబుతున్నావా ఈ విషయం అని. ఆయన, నీకు ఒక విషయం చెబుతానరా, ఇక్కడ ఉన్నవాళ్ళు అనుక్షణం శివనామం చెయ్యాలి, నీకు ఒక మంచి మంత్రం ఇస్తాను చేసుకుంటావా అన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని తన్మయత్వంతో ఉన్నాను కదా, అందుకని అలాగే అన్నాను. ఆయన చెవిలో ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించాడు, గురు ఉపదేశ మంత్రాలు బయటికి చెప్పకూడదు. అలాగే ఆ మంత్రం జపించి ఆయన కాళ్ళకి నమస్కరించాను. ఉపదేశము చేసిన గురువు శరీరం కూడా గురులింగం అంటాడు శివపురాణంలో. అలా నమస్కరించగానే వెంటనే రెండవ చమత్కారం, ఆ స్వామి కనపడలేడు, మాయమైపోయాడు. అంటే మళ్ళీ అక్కడ ఉపదేశం ఇచ్చాడు. అప్పుడు ఆ గురువుని తలుచుకుని, ఇదిగో ఇక్కడున్న చెట్టు ఉందే వృద్ధమల్లికార్జునుడి దగ్గర, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చూస్తారు, సరిగ్గా మల్లికార్జునుడి దగ్గర ఉంటుంది. ఆ రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరీదేవి ఆ చెట్టు దగ్గర కూర్చుంటే దర్శనమిస్తారు. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చుని ఆ మంత్ర జపం చేసుకున్నాను. అప్పుడు ఒక ముసలాయన కనబడి తెల్లని గడ్డంతో, ఈ రహస్యములు నువ్వు కాశీ వెళ్ళొచ్చేదాకా ఎప్పుడూ ఎవరికీ చెప్పద్దు, చెబితే నీకు వాక్స్తంభన అయిపోతుంది అన్నాడు. అలాగేనండి అన్నాను, బుద్ధిగా కూర్చున్నాను. ఎంతలో నా నోటి వెంబడి మరొక ఆశు శ్లోకం వచ్చింది, అదిగో అదనమాట రెండవ శ్లోకం, మొదట పద్యం, రెండవది సంస్కృత శ్లోకం. రాత్రౌ మౌని వరాహ త్వదీయ విలస దేవాలయాంతర్గృహే త్వామర్చల్తి సుమైహి ప్రశస్తమనుభిః కృష్ణోదకేనాపి చ తత్తత్పాద రజః ప్రపూత ధరణీ స్పర్శాపి పోతావయం హృత్పద్మం చ వినా కిమస్తి వద మే మయ్యంబిక వల్లభ. ప్రభు పరమేశ్వర, నా పేరు పద్మాకర్, అంటే తామర పువ్వులకు నిలయం, ఒక చెరువు. ఈ పద్మాకరంలో ఒకే ఒక్క పద్మం ఉన్నది ఇప్పుడు నీకు ఇవ్వడానికి, అది హృత్ పద్మం చెవిన హృదయ పద్మం. ఇది తప్ప నా దగ్గరే ఉంది, లాభు చొక్కా తప్ప ఇవి ఇచ్చినా నీకు ఉపయోగం లేదు. రాత్రిపూట మునీశ్వరుడు ఇక్కడ ఉన్న నూతిలో నుంచి బయటకు వచ్చి నిన్ను పువ్వులతో పూజిస్తారు, ఆ పాతాళ జలంతో అభిషేకిస్తారని విన్నాను. ఎందరో ఎన్నో రకాలుగా పూజిస్తారు. అలా నేను పూజ చేద్దామంటే నా దగ్గర డబ్బు లేదు, పువ్వులు లేవు, జలం లేదు, ఇంకో లేదు, కానీ ఉన్నది ఒకటే, నా దగ్గర హృదయ పద్మం ఉంది, ఈ హృదయ పద్మం నీకు ఇస్తున్నాను, ఇదే స్వీకరించు, ఇంకేముంది అన్నాను. పైగా ఇక్కడికి మహానుభావులైన ఋషులు ఈ అమ్మవారి గుళ్ళో ఉన్న పాతాళ బాగుందే అందులో నుంచి రాత్రిపూట వచ్చి అమ్మవారిని అయ్యవారిని పూజించి అదృశ్య అయిపోతారని మనకి లింగ పురాణం చెబుతోంది. రాత్రిపూట అందులోకి వస్తారండి ఇప్పటికి కూడా. అందులో శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట పాతాళ లోకం నుంచి నాగజాతి వాళ్ళు అశ్వసేనుడు అశ్వతరుడు కంబళుడు అనే వాళ్ళు వస్తారట. వాళ్ళు వచ్చి తమ నెత్తి మీద ఉన్న మడులతో స్వామిని పూజిస్తారంటుంది మార్కండేయ పురాణం కూడా. ఎక్కడెక్కడి వాళ్ళు అదృశ్య రూపాలలో వచ్చి అందులోంచి పూజిస్తారు, వచ్చి బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళగానే తెల్లవారుజామున మనం పెడతాం అనుకోండి, అర్ధరాత్రి పూట వాళ్ళు అడుగు పెట్టి స్వామిని పూజించి వెళ్ళగానే వాళ్ళ పాదధూళి అక్కడ పడుతుంది. అందుకే తెల్లవారుజామున మొట్టమొదటి పూజకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ పాదధూళి తగిలి వాళ్ళకి మరింత శక్తి వస్తుంది అని చెప్పే పురాణాలు పూర్వకాలంలో ప్రాతకాలంలో అందుకనే వెళ్ళేవారు ఇక్కడికి. ఆ పాద స్పరిశతో ఆ ధూళితో మేము పవిత్రులు అయ్యేలా చెయ్యి, ఆ పెద్దల వలె మేము కూడా నిన్ను భక్తితో పట్టుకునే మార్గమియ్యి అని ఆ స్వామిని ప్రార్థించాను. ఆ తర్వాత మా ఊరు నుంచి ఒక ఆయన వచ్చాడు, తీసుకుపోయాడు. ఇదంతా మీకు అనవసరం, నా జీవిత చరిత్ర అంతా నాగార్జున యూనివర్సిటీలో సంక్షిప్తంగా పిహెచ్డి చేసి ఒక ఆయన సబ్మిట్ చేశాడు కనుక అందులో ఈ శ్రీశైల మహిమ నా గురుస్థానము అని అందులో రాశాను అన్నమాట సుస్పష్టంగా. నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు దీనికి పిహెచ్డి ఇచ్చారు ఒక ఆయనకి నా జీవిత చరిత్ర మీద. ఇది కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర కోసం ఇవాళ చెప్పడంలా, శ్రీశైలం మహిమ పనికి వాలిన ఒక బాలుణ్ణి ఎక్కడో అడవిలో పడుండవలసిన వాడిని ఏమైపోవలసిన వాడిను నన్ను రక్షించిన ఆది దంపతులు వాళ్ళ అనుగ్రహం వాళ్ళు పెట్టిన భిక్ష ఇన్ని పురాణాలు ఈ సంస్కృతం ఈ కవిత్వం ఈ అవధానం. అందువల్ల కృతజ్ఞతగా మా గురుదేవతలకి ఆది దంపతులకి వాళ్ళు ఆనాడిచ్చిన లీలనే మళ్ళీ వాళ్ళకి సమర్పణ చేయడానికి చెబుతున్నాను. ఇది నా ఒక్కడికని కదా మీ అందరికీ అనుభూతులు ఎక్కడో చోట తగులుతాయి. ఆయన అడగండి నరేంద్ర కుమార్ గారిని, ఆయనకి ఇష్టకామేశ్వరి దగ్గర అనుభూతి కలిగింది. ఇంకొకళ్ళు అడగండి, వాళ్ళు చెబుతున్నారు. ఎవరిని అడిగితే వాళ్ళు మేము అడవిలోకి వెళ్ళాం అమ్మవారి ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళాం ఈ కోరిక తీరింది అంటున్నారు. ఒకళ్ళు వెళ్ళి నుదురు తగిలించాం మాకు ఈ శుభం కలిగిందన్నారు. నా మాట నమ్మి ఎంతో మంది వచ్చారు. మీకు ఆశ్చర్యం, జీవితంలో ఇంకా మాట రాదు అనుకున్న ఒక కుర్రాడు మా పీఠం దగ్గర 14 ఏళ్ళు పెరిగాడు. వాడికి మాటలు వచ్చేవి కాదు, వాడిని చెప్పిన మాట విని ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి పాదపద్మాలకు నమస్కరించి తల పెట్టగానే ఇంటికి వచ్చాక కిలకిలా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అజ్ఞానులకు అర్థం కావు. మోకం కరోతి వాచాలం పంగుల్ లంఘయతే గిరిం అన్నారు. మోకవాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి, మాటరాని వాణ్ణి, మంచి ఉపన్యాసకుడిగా అనర్గళంగా ఏకధాటిగా గంటల తరబడి మాట్లాడేవాడిని చేస్తాడు వైపు దగ్గర. కుంటివాడు ఎగిరి దూక వెలుగుతాడు స్వామి అనుగ్రహం ఉంటే. అందుకని ఆ పరమాత్మని గట్టిగా పట్టుకోవాలి. అపార కరుణాస్వరూపుడు ఆయన, ఇన్ని నీళ్ళకి ఇంత పత్రికే సంతోషపడిపోయే స్వామివారు ఆయన. అందువల్ల ఆ మహానుభావుడి లీలల్లో ఇది గొప్పది కాదు అని చెప్పడానికి వీల్లేదు. మహాత్ముడు శ్రీశైల మల్లికార్జునుడిని బాగా స్తుతించిన వాళ్లలో ఆది శంకరాచార్యులు వారు. ఆయన జగద్గురుడు అని పిలువబడతాడు. అందుకే మనం కొంతమందినే జగద్గురువులు అంటాం. ఎవరిని పడితే వాళ్ళని జగద్గురువులు అంటామా? ఊరికి ఎవరికి వాడి నేను జగద్గురువుని లేకపోతే ఇంకోటిని పెట్టేసుకుంటే అంత మాత్రం చేత జగద్గురువు అవడు. పరమహంస పరుగు రాజకాచార్యుడు ఒక ఆది శంకరాచార్యులు వారి ఆ కాలంలో నిజమైన జగద్గురువు అంటే కేవలం 32 ఏళ్ల వయస్సులో యావత్ ప్రపంచం తిరిగాడు. ఆయన తిరగని చోట ఎక్కడుందండి? ఆయన రాయని స్తోత్రం ఉందా? గణపతి మీద రాశాడు, అమ్మవారి మీద రాశాడు, అయ్యవారి మీద రాశాడు, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ నృసింహ స్తోత్రం రాశాడు, లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రం రాశాడు. ఆయనకి కూడా ద్వైతం ఉండేది తెలుసా? మొదట్లో ఆది శంకరాచార్యులు స్వయంగా చెప్పుకున్న మాట, శంకర విజయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేశాకే శ్రీశైల ప్రాంతానికి వచ్చాకే అద్వైతం వచ్చిందని చెప్పుకున్నాడు ఆయన. సౌందర్య లహరి ఆయన ఎక్కడ రాశాడు? ఇక్కడే పాలధార పంచదార. అది సామాన్యమైనది కాదు, తెలియక మన నోటితో పాలధార. మనకి అసలు పాలు పంచదార వీటి మీద దృష్టి కనుక పెడుతున్నాం, కానీ అది పాలధార కాదు. కర్మయోగం పాలం అంటే నుదురు, శివుడి నుదుటి నుంచి భూలోకానికి వచ్చిన ధార కనుక పాలధార అనాలి. అది 5 ధారలు అయ్యింది కనుక పంచధార, పంచదార కాదు బెల్లమును. అంచేత పాలధార పంచదార. ఈశ్వరుడు
మల్లికార్జున జ్యోతిర్లింగం అనే పేరుతో భూలోకానికి వచ్చాడు. అమ్మవారు వచ్చింది, కుమారస్వామి వచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి గణపతి కూడా సాక్షి గణపతిగా రత్నగర్భ గణపతిగా వచ్చాడు. అందరూ వచ్చారు. నేనెప్పుడూ ఆయన జటాజోటంలో ఉండవలసిన దానిని నేను ఇంకా భూలోకానికి రాలేదేమని బెంగబెట్టుకుంది గంగాదేవి. భవాని వచ్చింది. గంగా రాకపోతే ఎలాగా? గంగా భవాని ఇద్దరు ఉంటేనే స్వామివారికి ఇష్టం కదా మరి. అందుకని ఒక రోజున నేను భూలోకానికి వెళ్ళాలి అని సంకల్పం చేసుకుంది గంగాదేవి. వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. నా స్వామి సేవ చేసుకోవాలి, ఆయనకి అభిషేకానికి నీళ్ళు ఇవ్వాలి, ఆయన అభిషేక జలం నేనే అవ్వాలి, నన్ను భూలోకానికి తీసుకెళ్లే బాధ్యత నీది అంది. వెంటనే ఆయన ఏం చెప్పాడు, నేను నా చక్రం విడిచిపెడతాను, ఆ చక్రం వెనకే నువ్వు భూలోకానికి ధారగా రా, ఎక్కడైనా అడ్డం వస్తే నా చక్రం ఆ అడ్డాన్ని తొలగించి భూలోకానికి వెళ్ళడానికి నీకు త్రోవ చూపిస్తుంది, దారి చూపిస్తుంది అన్నాడు. బాగా పాతకాలంలో శ్రీశైల మహాత్మ్యం గొప్ప సినిమా ఉండేదండి. ఇది ఏమైపోయింది, ఈ మధ్యన కనపట్టలేదు, మహాకావ్యం అది. అలాంటివి దొరకాలి వాడు. అందులో నిజంగా రాశారు ఒక పాట, క్షేత్ర మహిమని చాలా మధురంగా రాశారు. ఎప్పుడైనా దొరికితే ఆ అద్భుతమైనటువంటి పాటను వినండి ఒకసారి, అప్పుడు మీకు చాలా సులభంగా అది కూడా అర్థమవుతుంది. ఆ గంగాదేవి ఒక్కసారి భూలోకానికి దిగి రావాలనుకుందట. గంగకు గురిగా దారి చూపగా చక్రము విడచల్లు శ్రీకరుడే. స్వయంగా శ్రీ మహావిష్ణువు గంగకి దారి చూపడం కోసం చక్రం విడిచిపెట్టాడు. ఆ వెంటనే చక్రం ఏం చేసింది, ఈ కొండల్ని ఛేదించుకుంటూ పైనుంచి కిందకి వెళ్ళడానికి ఒక మార్గం చూపించింది. అదిగో ఆ మార్గం గుండా కొండల్ని ఛేదించుకుంటూ భూలోకానికి గంగ వచ్చింది. ఆ గంగలో ఉన్న కొన్ని ధారలు శివుడి నుదుటి మీద పడి అక్కడి నుంచి భూలోకంలో ప్రవహించాయి. అవే శివుడి పాలము నుంచి పుట్టిన ధార పాలధారగా ఐదు ధారలకి ప్రవహించి పంచధారలుగా వచ్చాయి. ఆ గంగ క్రమంగా కిందకి వెళ్ళిపోయింది. అదన్నమాట పాతాళ గంగ. అది ఏ పాతాళ గంగ అంటాడు. గంగకు గురిగా దారి చూపగా చక్రము విడచల్లు శ్రీకరుడే. వసుధనరియగా దారి చూపగా పరవళ్ళాయను గంగా. అది ఏ పాతాళ గంగా, అది ఏ పాతాళ గంగా అని ఆ క్షేత్ర మహిమని చాలా అందమైన పాటగా రాస్తాను గీతంగా. అది పాతాళ గంగ. ఈ పాతాళ గంగా జలాన్ని స్వామివారి అభిషేకానికి వాడితే భూలోకానికి భగీరథుడు గంగను తెచ్చినప్పుడు ఎంత పుణ్యమును పొందాడో అంత పుణ్యమును మానవుడు పొందుతాడు. ఇవాళ మనం భగీరథుడిలాగా, భగీరథుడు గంగ తేవడానికి ఎంత ప్రయత్నం చేశాడు, ఎంత తపస్సు చేశాడు, ఓయ్ బాబు, ఆ ప్రయత్నం మనం చేయలేము. హిమాలయ పర్వతాలకి వెళ్ళి గంగోత్రి అని మనం పిలుస్తున్న స్థానానికి ఇంకా ఎక్కడో లోపలికి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన జడలన్నీ అట్టలు కట్టేశాయి. తీరా ఆయన కష్టపడి తపస్సు చేశాడు బ్రహ్మ కోసం, బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి అన్నాడు. ఏం కావాలి అంటే గంగ కోసం అండి, పాతాళ లోకంలో మా వాళ్ళంతా, మా పెద్దనాన్నలంతా కపిల మహర్షి కంటి మంటలకి బూడిదైపోయారు, వాళ్ళ మీద గంగ ప్రవహిస్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది, అందుకని గంగ కోసం తపస్సు చేశాను, గంగని ప్రసాదించమన్నాడు బ్రహ్మని. బ్రహ్మన్నాడు, గంగ కావాలంటే గంగ కోసం తపస్సు చెయ్యాలి, నా కోసం తపస్సు చేస్తే లాభం ఏమింది అని చెప్పి మళ్ళీ గంగ కోసం తపస్సు చెయ్యి అన్నాడు. దాంతో మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం. మళ్ళీ అమ్మ గంగ అని ఆవిడ కోసం తపస్సు చేశాడు. హే గంగే జలదాగవే అనే ఒక గొప్ప స్తోత్రం స్కాంద పురాణంలో ఉంటుంది. చాలా అద్భుతంగా గంగా సహస్రనామ స్తోత్రం రాశారు. అక్కడ అమ్మవారిని ప్రార్థన చేశాడు, గంగ ప్రత్యక్షమయ్యింది. అమ్మా గంగా, నువ్వు భూలోకానికి వచ్చి అక్కడి నుంచి పాతాళానికి రావాలి, మా కోసం స్వర్గం విడిచిపెట్టి భూమికి రా అన్నాడు. నాకు రావడానికి అభ్యంతరం లేదు, కానీ స్వర్గం నుంచి నేను భూమి మీదకి దిగ్గాని నా భయంకరమైన వేగానికి, నా బలానికి ఈ భూమండలం అంతా పగిలి పగిలి ముక్కలై భూమి మొత్తం నాశనమైపోతుంది. కాబట్టి భూమిని నాశనం చెయ్యకూడదు. నేను భూలోకానికి దిగి వచ్చేటప్పుడు నా వేగమును తట్టుకుని మోసేవాడు ఒకడు కావాలి. అలాంటి వాడు ఎవడు అని అడుగుతావేమో, ఒక్క శివుడే నన్ను తట్టుకోగలడు. నన్ను భరించే శక్తి ఈశ్వరుడికే ఉంది. కాబట్టి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేయి. అప్పుడు శివుడు తన జడల్లో నన్ను భరిస్తాడు. అక్కడ పడి భూమికి మెల్లిగా దిగుతాను, దాంతో భూమి పగిలిపోదు. ఒక్కసారి గంగ దిగితే భూమి పగిలిపోతుంది, అదే శివుడి నెత్తి మీద పడి కిందకి దిగితే భూమి పగలదు. ఏమండి పెద్ద ట్యాపే కిందకి పడుతూ ఉంటే కింద ఒక బకెట్ పెట్టకపోతే నేల పగిలిపోతుంది కొంతకాలానికి. అటువంటిది గంగ దిగడం అంటే మాటల. అందుకని మళ్ళీ శివుడి కోసం తపస్సు చెయ్యండి. అయ్య దేవుడా, బ్రహ్మ కోసం తపస్సు కొంతకాలం, గంగ కోసం తపస్సు కొంతకాలం, ఎంత కష్టపడ్డాను, మళ్ళీ శివుడి కోసం చేయాలా అని ఈయన విసుక్కోకుండా మళ్ళీ స్వామివారి కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమయ్యాడు, ఆయన సులభంగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకెవరు అంత తొందరగా ప్రత్యక్షం అవ్వరు, మిగతా వాళ్ళంతా మొండిగాళ్ళు. 6 నెలలకు దొరికేట ఆయన, అది కూడా పిడికెడు విభూతి తింటూ తపస్సు చేసేట ఆయన. ఎంత బూడిద కేవలం ఆ భస్మానికే సంతోషపడిపోయి ప్రత్యక్షమై ఏం కావాలంటే గంగా నది కిందకి దిగుతుందండి, మీరు మీ శిరస్సు మీద గంగని పోయండి, ఆ తర్వాత గంగని భూమికి విడిచిపెట్టండి అన్నాడు. ఈయన అలాగే గంగా దిగు అని నడుము మీద 2 చేతులులా పెట్టుకుని ఆకాశం కేసి శిరస్సు పైకిలా చాచి దిగమన్నాడు. ఇప్పుడు గంగ ఏమంది, ఏం నువ్వు నిజంగా అంత పోయగలవా, ఏదో నేను మాట వరస కంటే నీ తల పగల కొడతాను చూడు, నా బలం చూపిస్తా అని శివుడి విగ్రహం కరించింది. ఈ గంగ అంతా ఆయన ముందు నిజం చెప్పాలంటే ఒక్కొక్కప్పుడు అహంకారాలలో వస్తాయి. మనలాంటి సామాన్యులకి పరమాత్మ దగ్గరికి 4 సార్లు తిరిగామనుకోండి, హే మాకు దేవుడు మేము పిలిస్తే పొలుగుతాడు అనుకుంటాం. పెద్ద ఆయన అనుగ్రహిస్తే మనకి దర్శనం, ఆయన అనుగ్రహిస్తే మనకి పదవులు, ఆయన అనుగ్రహిస్తే ఏదైనా చేస్తాం. ఈ అహంకారమే ప్రమాదం. ఎంత గొప్పవాడినైనా భ్రష్టుని చేసేది అహంకారం. ఇందులోంచి బయటపడటం గంగ వల్ల కూడా కాల. అందుకని ఈ శివుడి నెత్తి మీదకి దూకి ఆయన మాడు పగల కొడతాను అని మహావేగంగా ఢాంబం దూకింది. ఓహో, నా తల పగల కొట్టడానికి ఇంత వేగంగా దూకావా అని ఈయనేం చేశాడు, జడలు అలా పైకెత్తి ఆవిడ తోకగానే టక్కన జడలు మూసేశాడు. ఇక లోపల కూడా ఆవిడ గిర్రు తిరగడం మొదలెట్టింది. డబరాగిందులో ఉప్మా కోసం నీళ్లు బరగబడతారే, ఆ నీళ్లు గరిటతో తిప్పుతూ ఉంటాయి, గిర్రం తిరుగుతూ ఉంటాయి, బయటికి రావు అందులో కూడా ఉంటాయి. అలా అయిపోయింది వీడి బతుకు. ఏమిట్రా గంగ దూకడం దూకింది డాంబనే శబ్దంతో, నీళ్లు చుక్క బయటికి రావట్లేదు అని భగీరథుడు తల పైకెత్తి చూశాడు. జటాజోటం మూసుకుపోయింది, అందులో గంగ కనబడటం లేదు, ఒక్క చుక్క కూడా రావట్లా. మాయదారి సత్రాల్లో ట్యాప్లు పెడతారు, కాస్ట్లీ ట్యాప్లు, ఎప్పుడు డ్రాప్ బై డ్రాప్ కారణమే, కనీసం అలా కూడా కావట్లా. కుళాయి కట్టేస్తే కూడా నీళ్లు చుక్కలు పడినట్టు కూడా పట్టల్లా, అలా బిగించేసాడు ఈయన. అసలు నిజమైన ట్యాప్ ఇది అనమాట. అప్పుడు అర్థమైంది ఈయనకి, పరమేశ్వరుడు బంధించాడు ఈవిడ అహంకారాన్ని కనుక్కొని భక్తితో ప్రార్థించాడు. స్వామి నన్ను అనుగ్రహించు బావు, మీరు కొట్టుకుని మధ్యలో నన్ను ఏడిపించకండి అన్నాడు. దీనినే రావణాసురుడు అద్భుతంగా రాశాడు. జటా కటాహ సంభ్రమ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్తని అని. జడలు కటాహం అన్నాడు ఆయన. కటాహం అంటే తెలుసు కదా, పెద్ద గిన్ని, దబరా గిన్ని, పులిహార, దద్యోధనం ఇలాంటివి చేయడానికి పెద్ద పెద్ద గుళ్ళు గుళ్ళల్లో వాడుతూ ఉంటారో చూసాక మీరు రోజు స్వామివారికి నైవేద్యానికి ఎంత పెద్ద పెద్ద గిన్నెలు వాడతారు, దాన్ని కటాహం అంటారు. స్వామి నీ జడలు కటాహం పెద్ద గిన్ని, ఇందులో గంగ పడింది, బయటికి రావడానికి గిర్రమని సుడులు తిరుగుతోంది కానీ బయటికి రావట్లా. పుట్టే అని ఉంటుంది చూసారా పాతాళ గంగ దగ్గర, ఆ పుట్టి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఆ పుట్టి తిరిగినట్టు తిరుగుతోంది బయటికి రావడంలా అని రావణుడు ఆనాడు అద్భుతంగా రాశాడు. సంభ్రమముతో తొట్టుపాటుతో తిరుగుతోందని, అటువంటి నీ జడలు కలిగిన నీకు నమస్కారం అన్నాడు ఆయన. ఎంత గొప్ప ఊహంటది. ఆ జడలలో నుంచి స్వామివారు ఇతను ప్రార్థించగానే మొత్తం గంగ వదిలాడంటే ఈ గంగ దెబ్బకి భూమంతా ములిగిపోతుంది. అందుకని ఒక పాయ ఇలా తీశాడు. డ్యాముకి గేట్లు ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఒక్కొక్క గేటు తీస్తే ఆ గేట్లోంచి నీరు కొంచెం బయటకు వస్తుంది. నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, మొత్తం డ్యామ్ ఎత్తక్కర్లా. అలా డ్యాము గేటు తెరిచినట్టుగా ఈ స్వామివారి జటాజోటం అనే ఆనకట్టలో నుంచి ఒక్క పాయ ఇలా తీశాడు. టక్కన అందులోంచి గంగ వచ్చింది, అది మహావేగంగా వెంటపడింది. ఇప్పుడు భగీరథుడు అన్నాడు, గంగా నేను నడుస్తాను ముందు, నా వెనక నువ్వురా అన్నాడు. దాంతో భగీరథుడు ముందు నడుస్తూ ఉంటే ఆయన వెనక గంగ దబా దబా ప్రవహించుకుంటూ వచ్చింది, గురువు గారి వెనక శిష్యుల్లాగా. గమన విరోధం న కుర్యాత్ అంటుంది వేదం, ఇది వేదంలో మంత్రం. గమన విరోధం న కుర్యాత్ అంటే గురువు గారి కంటే ముందు వెళ్ళకూడదు, గురువుగారిని ఆపకూడదు. చాలా మంది తెలియక గురువు గారిని ఏమో తోసేసి పక్కకి గుళ్ళకు అక్కడదాకా కూడా వస్తారు, అసలు గురువు గారి కోసం దర్శనమిస్తే ఈయన ఈయన తోసి వీళ్ళు దూరిపోతారు. ఇది గమన విరోధం అంటే న కుర్యాత్ అంటుంది. అలాగే గురువు వెంట శిష్యులు వెళ్ళాలి, గురువు లాంటి వాడైన భగీరథుడి వెంట గంగ వెళ్ళాలి. ఎందుకంటే గంగ కోసం తపస్సు చేసేవాడు కనుక, తపస్సు చేసిన వాడు కూడా అటువంటి వాడు కనుక, అందుకని ముందు ఈయన, ఈయన కనుక ఆవిడ ఈయన దాటకుండా వెడుతుంది. కొంత దూరం వచ్చారు, దారిలో జఫ్లువు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన యజ్ఞం చేయడానికి అక్కడ కుండం పెట్టుకున్నాడు. యాగోపకరణాలు సురుక్కు సురవ నెయ్యి దర్భలు ఈ చితుకులు సమిధులు అన్నీ ఉన్నాయి. ఈ గంగ భగీరథుడి వెనకే వస్తూ మొత్తం ఆశ్రమాన్ని ముంచేసింది. ముంచడంతో ఈ యాగోపకరణాలన్నీ కొట్టుకుపోయాయి, యజ్ఞకుండం పోయింది, ఇటుకలు పోయాయి, సురుక్కు సురవలు పోయాయి, నెయ్యి కొట్టుకుపోయింది. దాంతో జఖ్ను మహర్షి కోపం వచ్చింది, గంగా నీకెంత అహంకారం, నా ఆశ్రమాన్ని ముంచేస్తావా అని ఉమ్మడి నోరు తెరిచి మొత్తం గంగంతా తాగేశాడు. గుటుక్కులు ఒక్క దెబ్బకి మళ్ళీ ఓం కేశవాయ స్వాహ, ఇక రెండోసారి నారాయణాయ స్వాహ లేదు, అయిపోయింది మొత్తం గంగంతా. ఏమిట్రా నా వెనక అతను దబా దబా అనే శబ్దంతో గంగ వస్తుంది అనుకున్నా, నీ గంగ కనబడడం లేదు ఏమిటి అనుకుని వెనక్కి చూస్తే ఎక్కడ గంగ లేదు, నేలంతా ఎండిపోయింది. అప్పుడు ఆయనకు అర్థమయ్యి మహర్షి ఆ గంగను విడిచిపెట్టని ప్రార్థిస్తే, సరే లోక శ్రేయస్సు కోసం గంగను విడిచిపెడతాను, నోటితో విడిచిపెడితే ఎంగిలవుతుంది కాబట్టి చెవితో విడిచిపెడతానని కుడి చెవిలోంచి విడిచిపెట్టేట తాగిన దాన్ని, ఆ కుడి చెవిలోంచి బయటకు వచ్చింది. జఖ్ను మహర్షి శరీరము నుంచి బయటికి రావడం వల్ల గంగకి జాహ్నవి అని పేరు వచ్చింది అనమాట అప్పటి నుంచి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చింది, చాలా దూరం ప్రయాణం చేసి 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 చివరికి పాతాళానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి భగీరథుడి పేరు మీదుగా భాగీరథి అని పిలువబడింది, భగీరథుడి కోరిక తీర్చింది, వాళ్ళ పితృదేవతలందరికీ మోక్షం ఇచ్చింది, ఆయనకి మోక్షం ఇచ్చింది. అంత కష్టపడితే కానీ భగీరథుడికి గంగను తేలేకపోయాడు, అప్పుడు కానీ ఆయనకి మోక్షం రాడా. కానీ మనం పాతాళ గంగలో ఉన్న ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి స్వామివారి మీద జల్లితే ఆనాడు భగీరథుడు చేసిన తపస్సు వల్ల ఆయన ఎంత పొందాడో అంత పుణ్యం మనకు సులభంగా వస్తుంది. ఇప్పుడు మనం అదృష్టవంతులు, ఆయన అదృష్టవంతుడే. ఎంత సులభోపాయం వంటిది, ఆయన కష్టపడ్డాడు. ఇవాళ మనకి కష్టం అక్కర్లేకుండా దేవస్థానం వాళ్ళు రోప్వే కూడా వేశారు, హాయిగా తాడు పెంచి టింగ్ టింగ్ అని ఇనపతాడు, ఆ ఇనపతాడు మీద ఒక మంచి యంత్రం, దాంట్లో కూర్చుంటే జుర్రు దిగిపోతుంది. కాస్త ఇన్ని స్నానం చేసి సంకల్పం చెప్పుకుని ఇన్ని నీళ్లు చెంబుతో తెచ్చుకోవచ్చు, మళ్ళీ టింగ్ అని వేకెక్కేస్తాం. స్వామి అనుగ్రహం వల్ల ఈ ఇనపతాడు పొరపాటు కూడా తెగమంటే తెగదు, మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. ఆ నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోయండి, మనం భగీరథులు అంతటి పుణ్యం పొందేస్తాం. ఆశ్చర్యం చెప్పంటారా, మీ అందరూ చాలా గొప్పవాళ్ళు. ఆ ఇనపతాడు గట్టిదా ఇంకో తాడు గట్టిదా అంటే ఆడవాళ్ళ మెళ్ళలో ఉన్న పసుపు తాడు గట్టింది. ఎప్పుడు ఆ ఇనపతాడు మీద నుంచి మనం పైకి వచ్చి ఆ నీళ్లు స్వామివారి మీద పోసి ఆయన అనుగ్రహం పొందితే, ఓహో మా స్వామి మల్లికార్జునుడి మీద పాతాళ గంగా జలం పోశారు ఈ ఆడవాళ్ళు, ఇక వీళ్ళ పసుపు తాడు పొరపాటును కూడా తెగకూడదు అంటుంది ఆవిడ. అందువల్ల స్త్రీలు శాశ్వత మాంగళ్య భాగ్యం పొందుతారు. స్త్రీలకి శాశ్వత మాంగళ్య భాగ్యం కలిగించే సర్వమంగళాదేవి అనుగ్రహం ఆయన మీద నీళ్లు పోస్తే మనకి కలుగుతుంది. అందువల్ల కూడా పాతాళ గంగా జలంతో స్వామిని అభిషేకిస్తూ ఉంటారు. నిజం చెప్పమంటే ఇప్పుడు మనం రోజు పోస్తున్న నీళ్లు అవే, వీళ్ళు అక్కడ నుంచి తోడి ఇస్తున్నారు. కాకపోతే మనకి ఎక్కువ శ్రద్ధ ఎక్కువైపోయి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, కానీ ఇక్కడ ఉన్న ఇదంతా పాతాళ గంగా కృష్ణాజలం కాక ఇంకెక్కడి నుంచి వస్తుంది. ఆ పవిత్ర అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగాజలం, శివుడి జటాచోటం నుంచి వచ్చిన నీరు మళ్ళీ నీ వస్తువు నీకే ఇస్తున్నాం అని ఆయన మీద పోసి ఆయన అనుగ్రహం పొందుతున్నాం. ఆయన మీద విభూతి పోసి ఎందుకు అభిషేకిస్తున్నామో ఆ విభూతి మహిమతో రేపు మళ్ళీ మూడో రోజు కలుసుకుందాం. ఇవాళకి రెండు రోజులు అప్పుడే చూస్తూ ఉండగా చాలా వేగంగా గడిచిపోయింది. రేపు రాగానే మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని చక్కగా విభూతితో అలవి ఆ విభూతి పెట్టుకోవడం వల్ల ఎంత లాభమో దేవీ భాగవతంలోని ఒకనొక దివ్య కథ ఆధారంగా మీకు చెబుతాను. అందరూ రేపు కూడా 6 గంటలకు రండి.